ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులం. ఈ వారం మనం వరిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సమగ్ర పోషక యాజమాన్యం గురించి తెలుసుకోవడానికి ఇద్దరు రైతులు వ్యవసాయ అధికారిని కలిసి సంభాషిస్తున్నారు. ఇద్దరు రైతుల పాత్రలో అంజమ్మ మరియు శివయ్య, అంజమ్మ పాత్రలో స్పందన, శివయ్య పాత్రలో శశాంక్ మరియు వ్యవసాయ అధికారి పాత్రలో సుష్మ సంభాషిస్తున్నారు. వాళ్ల ముచ్చట్లేంటో మనం కూడా విందాం, పదండి. ఏంది శివయ్య, ఊర్లో ఉన్న దిగులంతా నీలోనే కనిపిస్తుంది, ఏంది విషయం?
ఏం చెప్పమంటావక్క, నేనెంత ఎరువులు వేస్తున్నా దిగుబడి మంచిగా వస్తున్నట్టు అనిపిస్తలేదు. మళ్ళా పుండు మీద కారం అన్నట్టు ఆ ఎరువుల ధరలు కూడా మండిపోతున్నాయి.
ఔ తమ్ముడు, నీకే కాదు నాకు ఇదే ఇబ్బంది. పోయినసారి నేను మన వ్యవసాయ అధికారి దగ్గరికి పోయినా, నువ్వు కూడా రా, తోలుకుపోతా.
అట్లయితే పోదాం పదక్క.
వ్యవసాయ అధికారి కార్యాలయం.
నమస్కారం మేడం.
నమస్కారం అమ్మా. ఏంటి ఇలా వచ్చా? నేను చెప్పిన పద్ధతులు పాటిస్తున్నావు కదా?
హా, పాటిస్తున్నాను మేడం. నా తమ్ముడికి కూడా అదే సమస్య అంటూ తలబాదుకుంటుంటే వాడికి కూడా అర్థమయ్యేటట్టు మీరు చెప్తారని తీసుకొచ్చిన. అప్పుడు నాకు సమగ్ర పోషకం యాజమాన్యం అనేమో చెప్పినారు కదా, అది మళ్ళీ ఓసారి చెప్పండి.
అది సమగ్ర పోషక యాజమాన్యం అంజమ్మ.
నమస్తే మేడం, నా పేరు శివయ్య.
నమస్కారం శివయ్య.
మేడం, మీరు చెప్పిన సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏంటి, ఏందో కాస్త చెప్పరు?
తప్పకుండా. రసాయనిక ఎరువులు ఉపయోగించడం, నత్రజని కోసం యూరియా, భాస్వరం కోసం డిఏపి, ఎస్ఎస్పి, నారుమడిలో అప్పుడప్పుడు కాస్త జింకు పిచికారీ చేయడం వల్ల మన నేలలు పాడైపోతాయి. అంతేకాదు, మొక్కలకు ఇనుము, పొటాష్, బోరాన్ ఇలా చాలానే సూక్ష్మ పోషకాలు కావాలి. సేంద్రియ ఎరువులు కూడా వాడితే పంట ఆరోగ్యంగా ఉంటుంది, మన భూములు కూడా బాగుపడతాయి.
నా పొలంలో నారదశ నుండే పంట ఎండిపోతా ఉంది, పిలకలు కూడా సరిగ్గా రావట్లేదు, అంకురం కూడా వస్తలేదు సరిగ్గా. ఇప్పుడు మీరేమో మా భూములు కూడా ఖరాబ్ అయితే అంటున్నారు.
నీకే కాదు శివయ్య, చాలా మంది రైతులు వరిలో సమగ్ర పోషక యాజమాన్యం చేయక ఇబ్బందులు పడుతున్నారు. మన తెలంగాణ భూముల్లో నత్రజని, జింకు, ఇనుము చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా సూక్ష్మ పోషకాలలో అయితే జింకు, ఇనుము లోపాల గురించి చెప్పనవసరం లేదు, అవి చాలా తక్కువ. సమగ్ర పోషక యాజమాన్యం రైతన్నకు సౌజన్యం.
ఇదంతా పెద్ద ఇబ్బందా మేడం?
అవునయ్యా, మనుషుల ఆరోగ్యమైన జీవితం కోసం పోషకాహారం ఎంత అవసరమో పంట ఆరోగ్యం కోసం సమగ్ర పోషక యాజమాన్యం అంతే అవసరం. పోషక లోపాల వల్ల దిగుబడి కూడా సరిగ్గా రాదు, విత్తనాలలో పోషక విలువలు తగ్గిపోతాయి, దానివల్ల మనుషుల్లో ఆరోగ్య సమస్యలొస్తాయి, ఆహార భద్రత కోల్పోతాం.
కానీ ఇవన్నీ పాటిస్తే మా పెట్టుబడుల సంగతేంది, అవి పెరిగిపోతాయిగా?
లేదు అంజమ్మ, మనకు ముఖ్యంగా కావాల్సింది నత్రజని, భాస్వరం, పొటాషియం, ఇంకా సూక్ష్మ పోషకాలు. ఇవన్నీ రసాయనిక ఎరువుల్లోనే కాదు సేంద్రియ పద్ధతుల వల్ల కూడా వస్తాయని చెప్పాను కదా, దానివల్ల రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చు కదా.
అవెట్లనో కొంచెం చెప్పరా.
చెప్తాను. భూసార పరిరక్షణకు మరియు ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడానికి రసాయనిక ఎరువులు, సేంద్రియ లేదా జీవన ఎరువులు కూడా వాడండి.
దానివల్ల మాకు రసాయనిక ఎరువులు పెట్టుబడులు ఎట్లా తగ్గుతాయి మేడం?
పశువుల ఎరువు, కంపోస్టు, రసాయనిక ఎరువులతో కలిపి వాడితే 20-25% నత్రజని ఆదా చేయొచ్చు. వరిమడుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర పెంచి కలియదున్నడం వల్ల 25% నత్రజని, భాస్వరం, పొటాషియం ఆదా అవుతాయి. సజీవ ఎరువులు వాడితే 10-20% నత్రజని, భాస్వరం మోతాదు తగ్గించుకోవచ్చు. అందువల్ల మనం సమగ్ర పోషక యాజమాన్యం పాటిస్తే పోషక మోతాదు ఎకరాకి కిలోల లెక్కన చెప్తున్నాను. ఉత్తర తెలంగాణలో ఖరీఫ్ లో 40 కేజీల నత్రజని, 20 కేజీల భాస్వరం, 16 కేజీల పొటాష్ మరియు మధ్య తెలంగాణలో 40 కేజీల నత్రజని, 20 కేజీల భాస్వరం, 16 కేజీల పొటాష్, దక్షిణ తెలంగాణలో 40 నుండి 48 కేజీల నత్రజని, 24 కేజీల భాస్వరం, 16 కేజీల పొటాష్ వేసుకోవచ్చు. నేను చెప్పిన పోషకాల మోతాదు, రకాల కాల పరిమితి, నేల స్వభావం, భూసారం, ఋతువు, మొక్కల సాంద్రత మరియు యాజమాన్య పద్ధతులను బట్టి మారుతుంది.
ఈ సజీవ ఎరువులంటే ఏంది మేడం?
సజీవంగా ఉండి పోషకాలు అందించే సూక్ష్మజీవులివి. వీటిలో అజోల్లా, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం కొన్ని.
ఇవెట్లా వాడుకోవాలి మేడం?
వరి పొలం దమ్ములో ఎకరాకు 50 కేజీల SSP వేసి పల్చగా నీరు నిలవగట్టి 100 నుండి 150 కేజీల అజోల్లా వేసి 2-3 వారాలు పెంచి నేలలో కలియదున్నాలి. మళ్లీ చెప్తున్నా, సరిగ్గా వినండి. వరి పొలం దమ్ములో ఎకరాకు 50 కేజీల SSP వేసి పల్చగా నీరు నిలవగట్టి 100 నుండి 150 కేజీల అజోల్లా వేసి 2-3 వారాలు పెంచి నేలలో కలియదున్నాలి. అదే అజటోబాక్టర్ అజోస్పరిల్లం అయితే ఎకరాకు సరిపడే విత్తనానికి 200 నుండి 400 గ్రాముల కల్చర్ ను పట్టించాలి. బ్యాక్టీరియల్ కల్చర్ ప్రొడక్షన్ లాబొరేటరీ వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ లో దొరుకుతాయి.
అంత దూరం పోయినా కాదు ఉంటదో లేదో, ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా మేడం?
ఉంది, రాస్కో 0402401520. మళ్ళీ చెప్తున్నా, రాస్కో 0402401520.
సరే మేడం, కానీ పోషక ఎరువుల సంగతేంటి? అవి ఎట్లా వాడాలి, ఎంత వాడాలో చెప్పండి మేడం.
నత్రజని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో లేదా యూరియా రూపంలో వాడాలి. నత్రజని 3 భాగాలుగా వేయాలి. దమ్ములో, దుబ్బు చేసే దశలో, అంకురం దశలో చల్లుకోవాలి. సరిగ్గా వినండి, 50 కేజీల యూరియాకి 10 కేజీల వేపపిండి, లేకపోతే ఆ 50 కేజీల యూరియాకి 250 కేజీల తేమ కలిగిన మట్టి కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. భాస్వరం మొత్తం దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులు కూడా ఆఖరి దమ్ములో పూర్తిగా వేయాలి. అదే చెల్క భూములైతే సగం అంకురం దశలో వేయాలి. గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ ఎరువులు అంకురం దశలో వేయకూడదు, దమ్ములోనే వేయడం మంచిది.
ఇందాక మీరు చెప్పారు కదా జింకు వల్ల కూడా ఇబ్బంది పడతామని, ఆ జాగ్రత్తలు కొంచెం చెప్పమ్మా.
అవును మేడం, అవెట్లా గుర్తుపెట్టాలి, జాగ్రత్తలు కూడా చెప్పండి.
అవే జింకు, ఇనుము, ఇవి సూక్ష్మ పోషకాలు. అవి కావాల్సింది తక్కువ మోతాదైనా చాలా అవసరం. జింకు లోపం అయితే వాటి లక్షణాలు ఇట్లా ఉంటాయి. పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనే వాలిపోతుంది. నాటిన 2 నుండి 4 వారాలు లేదా 6 వారాలలో ముదురాకు చివర్లో మధ్య ఈనెకు 2 పక్కలా తుప్పు పట్టినట్లు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉంటాయి, వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడిసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినా పైరు పచ్చబడదు.
అదెట్లా సరిచేసుకోవాలి చెప్పండి మేడం.
ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకోసారి 2 పంటలు పండిస్తే ప్రతి రబీ సీజన్ ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కేజీల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. మీరు ఇందులో గమనించాల్సిందేంటంటే, భాస్వరం ఎరువులతో జింక్ సల్ఫేట్ కలిపి వేయకూడదు, కనీసం 3 రోజులు ఆగి వేసుకోవాలి.
ఎందుకమ్మా కలిపేయకూడదు?
రసాయనిక చర్య జరిగి వేసింది మొత్తం పనికిరాకుండా పోతుందయ్యా. ఇంకో విషయం, పురుగు తెగుళ్ల మందులను కూడా కలపకూడదు.
ఇందాక ఇనుము గురించి కూడా ఏదో చెప్పారు కదా, ఏందది?
అవునమ్మా, వాటి జాగ్రత్తలు ఎట్లా గుర్తు పట్టాలో కూడా చెప్పండి మేడం.
లేత చిగురాకు తెల్లగా అయిపోతుంది. ఉధృతి ఎక్కువైతే ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమైపోతాయి. పిలకలు తగ్గిపోయి ఎత్తు కూడా పెరగదు. ఇవే ఇనుము లోపాలను గుర్తించే లక్షణాలు. ఇంకా చెప్పాలంటే, వర్షాధార నారుమల్లలో, మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా చూడొచ్చు.
ఇది సరిచేసుకునే మార్గం ఏదైనా ఉందా మేడం?
ఆ విషయంలోకే వస్తున్నా. నారుమల్లు పోస్తే ఈ సమస్య రాదు. లీటరు నీటికి 20 గ్రాముల అన్నబేరి, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయండి. పగటి ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వాడండి.
అదేంటమ్మా, మా ఊర్లో పెద్దరైతేదో ఫెర్రస్ సల్ఫేట్ అని చెప్పినట్టు నాకు గుర్తు. మీరేదో అన్నబేరి అంటున్నారు?
అన్నబేరి అన్నా ఫెర్రస్ సల్ఫేట్ అన్నా ఒకటే శివయ్య.
ఇంకా ఏమైనా అడగాలని ఉంటే అడుగు శివయ్య.
మేడం, మీరు చెప్పిన సమగ్ర పోషక యాజమాన్యం వల్ల ఎంత లాభం వస్తుంది చెప్పండి.
రైతులకు కంటి ముందు వెంటనే ఫలితం కనిపిస్తేనే నమ్ముతారు. రసాయనిక ఎరువుల ఫలితం వెంటనే చూపిస్తాయి, కానీ ఎక్కువ వాడకం అస్సలు మంచిది కాదు. సేంద్రియ ఎరువులు వెంటనే ఫలితం చూపించవు. అందులో ఉన్న సూక్ష్మజీవులు మట్టిలోకి వెళ్లి వాటి ప్రభావం చూపించడానికి చాలా సమయం పడుతుంది. నిరాశ చెందకుండా మీరు ఈ పద్ధతి పాటిస్తే 2-3 సంవత్సరాల లోపు మీ లాభాలు బాగా పెరుగుతాయి. తర్వాత నువ్వే నా దగ్గరకు వచ్చి లాభాలు పెరిగాయి అని చెప్తావు. ఆగ్రోనమీ పరిశోధనల్లో తేలిందేంటంటే, ఈ పద్ధతి పాటిస్తే 1 రూపాయి పెట్టుబడికి కనీసం 1.70 రూపాయలు తిరిగి వస్తాయి.
ఈ అన్ని పాటిస్తే మా దిగుబడి నిజంగా పెరుగుతుందా మేడం?
ఖచ్చితంగా. గుర్తు పెట్టుకోండి, సమగ్ర పోషక యాజమాన్యం నేలకు చేరితేనే రైతన్నకు లాభం చేరుతుంది.
తప్పకుండా పాటిస్తాం మేడం, ఉంటాం మరి.
పదక్క, మనకు తెలిసిన ఈ విషయం అందరికీ చెప్పి సమగ్ర పోషక యాజమాన్యం ఎంత అవసరమో చెప్దాం.
అయితే విన్నారు కదా రైతన్నలు సమగ్ర పోషక యాజమాన్యం యొక్క ప్రాముఖ్యత గురించి. కాబట్టి సమగ్ర పోషక యాజమాన్యం పాటిద్దాం, భూమిలోని పోషక విలువలను పెంచుకుందాం, ఆర్థిక అవరోధాలను అధిగమిద్దాం.
జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం. వెలకట్టలేనిది తల్లిదండ్రుల ప్రేమ. బిడ్డల ప్రతి మలుపులు నిలిచేది వారే, తల్లిదండ్రుల ప్రత్యక్ష దైవాలు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెలకట్టలేనివి. ఈ లోకంలో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారేమో గాని, ఎంత వెతికినా ప్రేమలేని అమ్మ, బాధ్యతలేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపూర్వమైనది, అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో, ప్రతి బాధలో, గెలుపులో తోడుగా నిలిచేది వారే. నగర జీవితం యాంత్రికంగా మారుతుంది. ఉరుకుల పరుగుల జీవనంలో ఎంతసేపు డబ్బు సంపాదనే కీలకంగా మారడంతో చాలా మందికి తల్లిదండ్రులను చూసుకునే తీరిక ఉండటం లేదు. దీంతో పట్టణాల్లో 90% మంది పిల్లలు వారిని విస్మరిస్తున్నారు. ఇళ్లలో వివిధ రకాల గొడవలతో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బిడ్డల్ని కని పెంచి వారి ఉన్నత భవిష్యత్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులు నేడు నిరాధారణకు గురవుతున్నారు. ఈ క్షోభ భరించలేక కొంతమంది వృద్ధులు మనోవేదనతో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వృద్ధాప్యంలో తమకు ఈ దుస్థితి ఏర్పడుతుందనే వాస్తవాన్ని నేటి తరం గ్రహించలేకపోతుంది. ఇది ఇలా ఉండగా పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో భిన్న పరిస్థితి నెలకొంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సేవలు చేస్తూ ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏదేమైనా తల్లిదండ్రులను నిత్యం పూజించకపోయినా పర్వాలేదు, కానీ వారిని ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తే చాలు. ఆ ఆనందాన్ని తల్లిదండ్రులు ఏడాదంతా గుర్తుపెట్టుకుంటారు. అందుకే అందరం తల్లిదండ్రులను ప్రేమిద్దాం. ఈ తల్లిదండ్రుల దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి? మదర్స్ డే, ఫాదర్స్ డే ఉండగా మళ్లీ తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకనే సందేహం కలగక మానదు. మనకు తల్లిదండ్రులు ఇద్దరూ ఒక్కటే. వేర్వేరుగా గౌరవించడం కన్నా ఇద్దరిని ఒకేసారి గౌరవిద్దామనుకునే వారు ఇలా తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన అమెరికాలో మొదలైంది. 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారికంగా ఈ దినోత్సవానికి ఆమోదముద్ర వేశారు. దీంతో ఏటా జులై 4వ ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి భేదం ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పేరెంట్స్ డే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అమెరికాలో ఫాదర్స్ డేని జూన్ 3వ ఆదివారము, మదర్స్ డేని మే 2వ ఆదివారము జరుపుకునే ఆధారము ఉంది. పేరెంట్స్ డేని ప్రతి సంవత్సరము జులై 4వ ఆదివారము జరుపుతున్నారు. 1994లో నాటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సంతకం చేసి శాసనము చేశారు. అమెరికా సుప్రీంకోర్టు కూడా మదర్స్ డే ఫాదర్స్ డేలను రద్దు చేసి తల్లిదండ్రుల విషయంలో లింగ భేదము ఉండకుండా చూడాలని తీర్మానించుకుంది. అప్పటి నుండే పేరెంట్స్ డేని జరుపుకోవడం ప్రపంచమంతటా వ్యాపించింది. కొరియాలో పేరెంట్స్ డేని మే 8వ తేదీన జరుపుకుంటారు. ఇండియాలో జులై 4వ ఆదివారము ఇప్పుడిప్పుడే జరుపుకోవడం మొదలైంది. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ పెద్దలు పసివాళ్లైపోతారు, బిడ్డల్ని వదిలి ఉండలేరు, ఉన్నా ప్రశాంతంగా బ్రతకలేరు. ఒంటరితనం 1000 వైపుల నుంచి దాడి చేస్తుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు, వేరుకాపురాలు కన్న మమకారానికి కఠిన పరీక్షలు పెడతాయి. ఎంప్టీనెస్ సిండ్రోమ్ నడివయస్సు జీవితాలను సంక్షోభంలో ముంచెత్తుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలు. పెద్దవుతున్న కొద్దీ పెద్దవాళ్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా బిడ్డలు వదిలి వెళ్లిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారు పిల్లలతో ఉందామని ఆశపడతారు, కాని వారి కోరిక నెరవేరదు. దీంతో మానసిక వ్యాధికి గురవుతుంటారు. ఇటువంటి వారి వేదనను గుర్తించి ఏడాదిలో ఒక్కరోజైనా వారి ఆశను నెరవేర్చడానికి ఏర్పాటైందే ఈ తల్లిదండ్రుల దినోత్సవం. తల్లిదండ్రులు పాటించాల్సినవి పారదర్శకతతో కూడిన పర్యవేక్షణ, లాలన, ప్రేమ, శ్రద్ధ, బాధ్యత, నియంత్రణ పిల్లలపై పూర్తిగా ఉండాలి. పిల్లలు పెద్దలు చేసే ప్రతి పనిని పరిశీలించడం, అనుకరించడం చేస్తారు. కాబట్టి పెద్దలు పిల్లల ముందు తమ వస్త్రధారణ, మాట తీరు, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తెలుసో తెలియకో అబద్ధాలు చెప్తుంటారు. విసుక్కోకుండా వాటి కష్ట నష్టాలను వారికి సున్నితంగా తెలియచేయాలి. విజ్ఞానాన్ని విస్తరింప చేసుకోవటానికి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం సర్వసాధారణంగా మారింది. పిల్లలు వీటిని సక్రమంగా వాడుకునేలా మార్గదర్శనం చేయాలి. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం మంచిది. వారాంతాల్లో సరదాగా గడపాలి. వద్దు, కాదు, లేదు మొదలైన వ్యతిరేక పదాలను వాడకుండా ఆశావాద, సానుకూల ధోరణిని అలవాటు చేయాలి. వయసుతో పాటు శరీరంలో కలిగే మార్పులు కొందరిలో భయాలను కలిగిస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చనువుగా, స్నేహంగా మాట్లాడడం ద్వారా ఆ లోపాలను, భయాలను సరిచేయవచ్చు. కుటుంబానికైనా సమాజానికైనా విశ్వసనీయత, సమైక్యత, నీతి నిజాయితీ, సహృద్భావం, మానవీయ విలువలు, సహకారం అనేవి మూల స్తంభాలు. వాటిని వ్యక్తిపరంగా సమిష్టిగా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే సమాజంలో నిత్యం చూస్తున్న అనేకానేక అస్తవ్యస్త పరిస్థితులు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి అన్నవి నశించి ఆదర్శవంతమైన కుటుంబం, తద్వారా ఆదర్శవంతమైన సమాజం రూపొందుతాయి. ఆహారం, వస్త్రధారణ, మాట తీరు, చేసే పనులు వీటిలో సంస్కారం, విలువలు, ఆరోగ్యం ప్రతిబింబిస్తాయి. అటువంటి చోటు ముందుగా ఇల్లు, ఆ తర్వాత బడి. పిల్లలు చేయాల్సినవి. ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, సంతోషాలు అన్ని తల్లిదండ్రులతో పంచుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులే అన్ని విషయాలు అర్థం చేసుకుంటారని గుర్తుంచుకోవాలి. వారి తరువాత ఎవరైనా అని భావించాలి. తల్లిదండ్రుల ఇచ్చే సలహాలు, సూచనలు, చెప్పే మాటలు అన్ని తమ మేలుకే అని భావించాలి. కౌమార దశలో స్వయంగా నిర్ణయాధికారం అధికంగా ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రులను అత్యంత విశ్వసనీయులుగా లెక్కించాలి. పిల్లలు ఎక్కడ దారి తప్పుతారో అన్న ఆందోళనలు తల్లిదండ్రులు ఉంటారు. వారిని ద్వేషించకుండా వారి నమ్మకం పొందాలి. తల్లిదండ్రుల వద్ద రహస్యాలు దాచకుండా కుటుంబ స్థితిని గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఆర్థిక స్థాయిని బట్టి కోరికలను నియంత్రించుకోవాలి. విలువలు తగ్గిపోతున్న నేటి సమాజంలో యువత ఇంటి నుంచే మంచి పౌరులుగా ఎదగాలంటే సమిష్టి కృషి అవసరం. ఈ ఎడబాటు మన తల్లిదండ్రులకు తప్పలేదు, మనకు తప్పదు, మన పిల్లలు తప్పించుకోలేరు. కాస్త ముందో వెనకో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సంక్షోభమే ఇది. ఎంత హుందాగా, ఎంత నిబ్బరంగా ఈ దశను అధిగమిస్తే అంత ప్రశాంతంగా జీవితం గడిచిపోతుంది. పిల్లలు తప్పు చేస్తే అమ్మా నాన్న భయపెట్టే పరిస్థితులకు కాలం చెల్లింది. గారాబం చేస్తే మారం చేయరనే పద్ధతి పోయింది. ఇప్పుడు పిల్లల పెంపకం నేర్చుకోవాల్సిన సరికొత్త విద్య. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రుల పెంపకం తీరు మారాల్సిందేనంటున్నారు నిపుణులు. బిజీ నగర జీవితంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మసులుకునే పద్ధతి నవీన మార్గంగా ఉండాలనేది వారి సూచన. పేరెంట్స్ డే ప్రతి ఏడాది జూలై 4 ఆదివారం సందర్భంగా పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల వైఖరి, మార్చుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం. అమ్మా నాన్న ప్రేమకు పరిమితులుండకపోవచ్చు గాని లక్ష్యం మాత్రం తప్పనిసరిగా ఉండాలంటారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రాయిడ్. తల్లిదండ్రుల ఆశలన్నీ పిల్లలపైనే. ఎక్కువ మంది కన్నవాళ్ళు తాము బతికేది, సంపాదించేది పిల్లల కోసమే అన్నట్లు జీవిస్తారు. అయితే పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, పంచుతున్న ప్రేమ ఎంత అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. కానీ పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేశామనుకుంటారు, కానీ సమాజానికి ఎటువంటి వ్యక్తిని అందించామన్నదే సరైన పెంపకం అంటున్నారు నిపుణులు. నాణ్యమైన సమయం గడపాలి. నగర జీవితంలో అసలు పిల్లలతో గడిపే సమయమే దొరకడం లేదంటారు కొందరు తల్లిదండ్రులు. పిల్లలతో కలిసి టీవీ చూడటం, సినిమాకి వెళ్లటం, ఒకే చోట ఉన్నా ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నం అవ్వడం అనేవి పిల్లలతో సమయం గడపడం కింద పరిగణలోకి రావు. పిల్లలతో మనసు విప్పి ప్రేమగా మాట్లాడాలి. వారు చెప్పే సంగతులన్నింటినీ ఓపికగా వినాలి. వారి అభిరుచి, ఆసక్తుల్ని గమనిస్తూ ఆ వ్యాపకాల్లో పిల్లలతో పాటు పెద్దలు భాగస్వాములై మార్గనిర్దేశకం చేయాలి. మంచి కథలు, సంగతులు పంచాలి. అలా పిల్లలతో గడిపే సమయాన్ని మాత్రమే నాణ్యమైన సమయంగా పరిగణించుకోవచ్చు. అభిప్రాయాలు చెప్పే అవకాశం. మంచి చెడు తెలుసుకోలేని వయసు. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక వినోదం అంటే టీవీ, కంప్యూటర్లు, ట్యాబ్లు పిల్లల మనసులను ఆపరేట్ చేసే పరిస్థితులు వచ్చాయి. పిల్లలకు ఏ ఆలోచన కలిగినా నిర్భయంగా అమ్మా నాన్నలతో పంచుకునే స్వేచ్ఛాయుత వాతావరణం ఇంట్లో ఉండాలి. పిల్లల్ని సంకుచితత్వ ధోరణులకు వీలైనంత దూరంగా పెంచాలి. వీలైతే సెలవు రోజుల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు తీసుకెళ్లి అక్కడ వాతావరణాన్ని పరిచయం చేయాలి. తోటి వారికి సాయం అందించే గుణాన్ని అలవర్చే ప్రయత్నం చేయాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తమ మాట వినడం లేదని బాధపడుతుంటారు. వాస్తవానికి పిల్లలు ఎల్లప్పుడూ కన్నవారి నడక, నడతను పరిశీలిస్తూనే ఉంటారు. పెద్దలు అబద్ధాలు ఆడుతూ పిల్లల్ని మాత్రం నిజం చెప్పాలి అని హితబోధ చేస్తుంటే వాళ్ళెందుకు వింటారు? అంతేకాదు, మనం చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య పొంతన లేకుంటే తల్లిదండ్రుల్ని పిల్లలు నస మనుషులుగా చూస్తారన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే పిల్లలకు నీతి, నైతిక విలువలు నోటితో బోధించడం కన్నా తమ ప్రవర్తన నడవడికతో నేర్పించడం ముఖ్యం. పోలికలు. ఈ విశ్వంలో ఏ పదార్థం మరో పదార్థంతో పోలిక ఉండదని ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెబుతుంది. ఒక చెట్టుకు కాసిన పండ్లే ఒకే రుచిని కలిగి ఉండవు. అలాంటిది ఒక పిల్లవాడి మేధస్సు, తెలివితేటల్ని మరొకరితో పోల్చడం ప్రకృతి నియమం ప్రకారం కూడా విరుద్ధమే కదా. ప్రతి వ్యక్తికి తనదైన ప్రత్యేకత ఒకటి ఉంటుంది, వాటిని ప్రోత్సహించాలి. అంతేగాని పక్కింటి చింటూ సైన్స్ లో బాగా రాణిస్తున్నాడు, నీవెందుకు వెనకబడుతున్నావు అంటే తప్పనిసరిగా ఆ పిల్లవాడి ఆత్మస్థైర్యాన్ని నీవు దెబ్బతీసినట్లు అవుతుంది. ఆ పిల్లల్లో దాగున్న సృజనాత్మకతను మొగ్గలోనే తుంచిన వారం అవుతాం. నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి అనడంలో, మీ క్లాస్ అందరిలోనూ నువ్వే ఫస్ట్ రావాలనడంలో చాలా తేడా ఉంటుంది. పోటీతత్వం పక్క మనిషి కన్నా ముందుండాలన్న ఉద్దేశాన్నే రేకెత్తిస్తుంది, కానీ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్న భావనని కలిగించలేదు. అంతేకాదు పోటీతత్వంలో తోటివారిలో ఉన్న సుగుణాన్ని స్వీకరించే తత్వం అలవడదు. అందుకే పిల్లల పెంపకంలో పోటీలు పోలికలు వీలైనంత దూరంగా ఉంటే ఆ పిల్లల్లో వికాసం పురోగమిస్తుందని రామకృష్ణ మఠం వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ జె బాలకృష్ణ పేర్కొన్నారు. నిస్వార్థమైన ప్రేమ పరిచయం. ఏ వ్యక్తికైనా విలువలే పునాదిగా ఉంటాయి. ఆ విలువలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. నేడు సమాజంలో ఆదర్శవంతులు పూర్తి తాతలు దుర్బిణి వేసి వెతికినా కనిపిస్తారన్న నమ్మకం లేదు. ఎలాంటి స్థితిలో పిల్లలకు తల్లిదండ్రులు ఎవరిని ఆదర్శంగా చూపించాలన్నది పెద్ద ప్రశ్న. సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసిన గొప్ప వ్యక్తులు శాస్త్రవేత్తలెందరో. వారందరి జీవితాల స్ఫూర్తిని పిల్లలకు కథలు పుస్తకాల ద్వారా పరిచయం చేయాల్సిందే. అలాంటి నిస్వార్థ ప్రేమ మూర్తుల్ని పరిచయం చేయకుండా పిల్లల నుంచి విలువల్ని విచక్షణను ఆశించడం కష్టమవుతుందంటున్నారు నిపుణులు. ఈ యాంత్రిక జీవనంలో పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయకుండా వృద్ధాశ్రమాలకు తరలించి చేతులు దులుపుకోకుండా వారికి సేవలు చేయటం మన భవిష్యత్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారి పట్ల బాధ్యతాయుతంగా ఉండేలా చేయటం అందరూ తమ తల్లిదండ్రులను ప్రేమానురాగాలతో చూసుకునేలా చేయటం మొదలైనవి ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, కలుపు మందులను ఏ నేలల్లో తక్కువగా వాడాలి? ఆప్షన్ ఏ నల్లరేగడి నేలలు, ఆప్షన్ బి తేలికపాటి ఇసుక గరప నేలలు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ బి తేలికపాటి ఇసుక గరప నేలలు. గత వారం రెండో ప్రశ్న, మాగాని వరిలో కలుపు నివారణకు నాటిన 5 రోజులలోపు ఏమి వాడతారు? ఆప్షన్ ఏ ఆక్సైడ్ అర్జిల్, ఆప్షన్ బి 2,4-D సోడియం సాల్ట్. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ ఆక్సైడ్ అర్జిల్. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు, నరసాపురం, రేణుశ్రీ, బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు అలుగు నాగేశ్వరరావు, నాగమణి, రమేష్, ఉమాకిషోర్, సరిత, వెంకటేష్, ఉమాదేవి, గణేష్, రేవతి, కొత్తగూడెం, కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిణి, రాజేశం, సరోజిని, భద్రాద్రి కొత్తగూడెం, ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, అజొల్లా అజటోబాక్టర్లను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సజీవ ఎరువులు, ఆప్షన్ బి సేంద్రియ ఎరువులు. ప్రశ్న మరొకసారి, అజొల్లా అజటోబాక్టర్లను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సజీవ ఎరువులు, ఆప్షన్ బి సేంద్రియ ఎరువులు. ఈ వారం రెండో ప్రశ్న, వరిలో కాంప్లెక్స్ ఎరువులను ఏ దశలో వేయాలి? ఆప్షన్ ఏ దమ్ములో, ఆప్షన్ బి అంకురం దశ. ప్రశ్న మరొకసారి, వరిలో కాంప్లెక్స్ ఎరువులను ఏ దశలో వేయాలి? ఆప్షన్ ఏ దమ్ములో, ఆప్షన్ బి అంకురం దశ. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9555704672 నెంబర్ మరొకసారి 9555704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.